ఒక సాధకుడు తాను అనేక జన్మల్లో చేసుకున్నటువంటి సుకృతం కారణంగా ఒక సద్గురువుని ఆశ్రయించి మోక్షాన్ని పొందటానికి కావలసినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ ఆత్మజ్ఞానాన్ని, దానికి మార్గాల్ని, ఉపాయాల్ని అన్నింటినీ కూడా తెలుసుకొని ఆ మార్గంలో సాధన చేసి జీవన్ముక్తిని పొందటం ఇంతవరకు చెప్పబడింది. అంతేకాదు ఏ ఉపనిషత్తులో కూడా చెప్పని విధంగా ఈ ఉపనిషత్తులో పరమాత్మ సాక్షాత్కార సమయంలో జరిగేటువంటి మహా అనుభవం ఏదైతే ఉందో ఆ అనుభవాన్ని ఎంతో హృద్యంగా వర్ణించడం జరిగింది ఈ ఈశావాస్య ఉపనిషత్తులో. ఈ ఉపనిషత్తులో ఉన్నటువంటి మంత్రాలు అత్యంత క్లిష్టము, సూక్ష్మము, నిగూఢము అయి ఉన్న కారణం చేత అనేక మంది మహాత్ములు, అనేక మంది వ్యాఖ్యాతలు అనేక రకాలుగా దీన్ని వ్యాఖ్యానించడం జరిగింది. అంతేకాదు ఒక మంత్రానికి మరొక మంత్రానికి మధ్యలో ఉన్నటువంటి ఆ సంబంధం గనక ఖచ్చితంగా మనం గనక తెలుసుకోకపోయినట్లయితే, గ్రహించలేకపోయినట్లయితే, పూలదండలో ఉన్నటువంటి దారం గనక తెగిపోయినట్లయితే పూలన్నీ కూడా ఎట్లయితే విడివిడిగా విడివిడిగా రాలిపోతూ ఉంటాయో, ఒకదానికొకటి సంబంధం లేకుండా పోతుంటాయో, అదే ప్రకారంగా ఈ మంత్రాలన్నీ కూడా మనకు అట్లా విడిపోయి కనిపిస్తూ ఉంటాయి. మరి పూలన్నీ కూడా ఒక దారాన్ని గుచ్చి ఒక దండగా తయారు చేస్తే ఎంతో అందంగా కనిపించినట్లుగా ఈ మంత్రాలన్నింటినీ కూడా ఒక చక్కని భావనతో, ఓ చక్కని ఆ దారంలాగా, ఓ చక్కని మార్గంతో వాటన్నింటినీ కూడా సమన్వయం చేసి వాటిని అర్థం చేసుకున్నట్లయితే ఈ ఉపనిషత్తు మొత్తం కూడా మనకి చక్కగా అర్థమైనట్లే లెక్క. మరి ఒక్కసారి మనం ఈ ఉపనిషత్తుని చక్కగానే అర్థం చేసుకున్నాము అని అనుకున్నటువంటి వాళ్ళు కానీ, అంత బాగా అర్థం కాలేదని అనుకునేటువంటి వాళ్ళు కానీ, కనీసం ఇప్పటికైనా ఉపనిషత్తు మొత్తాన్ని కూడా అర్థం చేసుకోవడానికి వీలుగా ఈ ఉపనిషత్తు మొత్తాన్ని కూడా ఒకసారి సమీక్ష చేద్దాం. పరమాత్మ, ప్రపంచము రెండు కూడా పూర్ణమైనటువంటివే. ఆ పూర్ణమైనటువంటి పరమాత్మ నుంచే పూర్ణమైనటువంటి ప్రపంచం వచ్చింది. మనం గనక ఈ ప్రపంచ భావాల్ని తొలగించి చూస్తే, ఈ ప్రాపంచికమైనటువంటి వ్యామోహాల్ని తొలగించి చూస్తే, ఈ ప్రపంచంలోనే ఆ పరమాత్మని దర్శించవచ్చు అనేటువంటి భావాన్ని మనకి శాంతి మంత్రంలో తెలియజేశారు. తద్వారా ఈ ప్రపంచమునందంతటా అవ్యక్తంగా సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మని, ఈ ప్రపంచానికి ఆధారభూతుడైనటువంటి పరమాత్మని మనం సాక్షాత్కరించుకోవాలి, అదే మానవ జీవిత పరమార్థము అని శాంతి మంత్రం ద్వారా మనం తెలుసుకున్నాం. మరైతే ఆ పరమాత్మని సాక్షాత్కరించుకోవాలి అని అంటే ఎలా, ఏం చెయ్యాలి? అందుకు మన యొక్క శరీర మనోబుద్ధుల్ని మనం కాస్త శుద్ధి చేసుకొని సిద్ధం చేసుకోవాలి. మన యొక్క శరీర మనోబుద్ధులన్నీ ఇప్పుడు కల్మషమైపోయి ఉన్నాయి కనుక వాటిని శుద్ధి చేసుకోవాలి, వాటిని పరమాత్మ సాక్షాత్కారానికి సిద్ధం చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? మన బుద్ధిలో ఎలాంటి జ్ఞానం ఉండాలి, మన మనస్సులో ఎలాంటి భావన ఉండాలి అనేటువంటి విషయం ముందు తెలుసుకోవాలి. మన బుద్ధిలో ఎలాంటి జ్ఞానం ఉండాలి? ఈ జగత్తంతా కూడా, ఈ ప్రపంచమంతా కూడా బ్రహ్మమే, బ్రహ్మము తప్ప రెండవదేమీ లేదు, సర్వము బ్రహ్మమయం అనేటువంటి జ్ఞానం మన యొక్క బుద్ధిలో ఉండాలి. మరి మన మనస్సులో ఉండాల్సినటువంటి భావం ఏమిటి? ఇదంతా పరమాత్మే కనుక అయినట్లయితే, ఇందులో ఉన్నటువంటి సమస్తమైనటువంటి వస్తువులు పరమాత్మవే గనక, ఈ వస్తువులన్నీ కూడా మనం అనుభవించడానికి, భోగించడానికి మనకి పరమాత్మ ప్రసాదించాడు గనక, ఆ పరమాత్మ ఇచ్చినటువంటి వస్తువుల్ని పరమాత్మకి సమర్పించి త్యాగభావంతో, లేదా పరమాత్మ స్వరూపులైనటువంటి వాళ్ళకి కొంత త్యాగం చేసి వాటిని మనం అనుభవించాలి. అంతేకాదు మనకై ఏదైతే భగవంతుడు ప్రసాదించాడో వాటిని మాత్రమే మనం స్వీకరించాలి, అనుభవించాలి, ఇతరుల యొక్క సొమ్ముకి ఆశించవద్దు అనేటువంటి భావన మన యొక్క మనస్సులో ఉండాలి. ఈ ప్రకారంగా మన యొక్క బుద్ధిని, మన మనస్సుని ఈ జ్ఞానంతో, ఆ భావనతో నింపాలి అని మనకి మొదటి మంత్రం తెలియజేసింది. మరిక రెండవ మంత్రం ఏం చెబుతున్నది? శరీరం ద్వారా చేసేటువంటి కర్మలు ఏ ప్రకారంగా చేయాలి, నిష్కామంగా చేయాలి, ఫలాపేక్ష లేకుండా చేయాలి, ఫలాసక్తి లేకుండా, కర్మాసక్తి లేకుండా కర్మల్ని చేస్తూ ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్పింది. మరి మనం గనక అలా నడుచుకోకపోతే పరమాత్మ సాక్షాత్కారం కోసం ఈ మానవ జన్మని, ఈ దేహాన్ని మనం గనక ఉపయోగించుకోకపోయినట్లయితే, మన యొక్క మనోబుద్ధుల్ని అందుకోసం వినియోగించుకోకుండా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విషయ వస్తువులు ప్రధానమనుకొని ఈ విషయాల కోసము, వస్తువుల కోసము, భోగాల కోసము మనం ప్రయత్నం చేస్తూ ఇందులోనే మునిగిపోయి ఈ ప్రపంచ వ్యవహారాలే ప్రధానమనుకొని పరమాత్మని మర్చిపోయినటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి జన్మలు పొందుతారు అనే విషయాన్ని మనకి మూడవ మంత్రం తెలియజేసింది. ఏమిటి? నీచమైనటువంటి, నికృష్టమైనటువంటి జన్మలు పొందుతారు, లేదా మానవ జన్మ వచ్చినప్పటికీ కూడా బుద్ధిహీనమైనటువంటి జన్మలు, బుద్ధి మందగించినటువంటి వాళ్ళుగా జన్మిస్తూ ఉంటారు అని తెలియజేయటం జరిగింది. మరి ఈ ప్రకారంగా మన యొక్క బుద్ధిని సరి చేసుకొని, మన మనస్సులో సరైనటువంటి భావన కలిగి ఉండి, మన యొక్క దేహం ద్వారా నిష్కామ కర్మల్ని ఆచరిస్తూ ఇలా ఉన్నటువంటి సందర్భంలో ఈ నిష్కామ కర్మల కారణంగా మన యొక్క మనస్సు శుద్ధి అవుతుంది. మనస్సు శుద్ధి కనుక అయినట్లయితే బుద్ధి సూక్ష్మమవుతుంది. ఈ సూక్ష్మమైనటువంటి బుద్ధితో మనం ఎటువంటి జ్ఞానాన్ని అందుకోవాలో 4-5 మంత్రాలు మనకి తెలియజేసి, 4వ మంత్రంలో మనకి ఏం చెప్తున్నారు? పరమాత్మ కదలడని, మనసు కన్నా వేగంగా వెళ్ళేటువంటి వాడని, ఇంద్రియాలకి అగోచరుడని, అంటే దేవతలు కూడా ఆయన అందుకోలేకపోయారని, ఆయన సర్వవ్యాపి అని, ఆయన యొక్క ఆధారంగానే ఈ ప్రపంచం కానీ ఈ జీవుడు కానీ ఉన్నారని, అంటే ఈ జీవ జగత్తులు రెండింటికి కూడా ఆధారం ఆ పరమాత్మేనని 4వ మంత్రంలో చెప్పారు. మరిక 5వ మంత్రంలో పరస్పర విరుద్ధమైనటువంటి విషయాలతో భగవంతుడు కదిలేవాడు, కదలనివాడు, ఆయన దూరంగా ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడు, ఆయన ఈ మొత్తానికి లోపలున్నాడు, ఈ మొత్తానికి వెలుపలున్నాడు అని పరస్పర విరుద్ధమైనటువంటి విషయాలతో మనకి చెప్పడం జరిగింది. ఎందుకని అని అంటే, నిజంగా పరమాత్మ సర్వవ్యాపి కనుక ఆయన కదలటానికి వీల్లేదు, కానీ ఆయనే ఈ సమస్తమైనటువంటి ప్రాణుల్లో ఉన్నాడు గనక, ఈ ఉపాధుల్లో ఉన్నాడు గనక, ఉపాధుల దృష్టితో కనుక చూసినట్లయితే కదులుతున్నట్లుగా ఉంటాడు. ఆయన కదలడు కానీ మనకి మాత్రం కదులుతున్నట్లుగా ఉంటాడు. అలాగే ఎవరైతే భగవంతుడి వైపుకి తిరుగుతారో అటువంటి వాళ్ళకి భగవంతుడు చాలా దగ్గర, ఎవరైతే ప్రపంచం వైపుకి తిరిగి ప్రాపంచిక వ్యామోహాల్లో ఇరుక్కున్నారో, పరమాత్మను గురించి పట్టించుకోరో అటువంటి వాళ్ళకి భగవంతుడు దూరం. ఇక ఈ సమస్తమైనటువంటి ప్రపంచము, జగత్తంతా, విశ్వమంతా కూడా పరమాత్మలోనే ఉంది కాబట్టి ఆ పరమాత్మ ఈ మొత్తానికి వెలుపలున్నాడు. అంతేకాదు, ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ప్రాణికోట్ల యొక్క హృదయాల్లో పరమాత్మే ఉన్నాడు గనక పరమాత్మ ఈ మొత్తానికి కూడా లోపల ఉన్నాడు అని ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని, యథార్థమైనటువంటి తత్వాన్ని గురించి చెప్పటం జరిగింది. ఈ విధంగా అందరిలో పరమాత్మని దర్శిస్తూ, అంతటా పరమాత్మను దర్శిస్తూ, పరమాత్మలోనే అందరినీ దర్శిస్తూ, అలా గనక ఎవరైతే సాధన చేస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళ యొక్క మనస్సు, అటువంటి వాళ్ళ యొక్క ఆలోచన, అటువంటి వాళ్ళ యొక్క ఆచరణ ఈ లోకంలో ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఎవరిని కూడా అసహించుకోరు, అటువంటి వాడికి శోకం కానీ మోహం కానీ ఏముండదు అని మనకి తర్వాత 6-7 మంత్రాల్లో మనకి తెలియజెప్పడం జరిగింది. ఇక 8వ మంత్రంలో సాధన చేసినటువంటి జీవన్ముక్తుడైనటువంటి వాడు ఈ లోకంలో ఎలా ఉంటాడు? జీవన్ముక్తుడు అంటే సాక్షాత్తు పరమాత్మ. కాబట్టి పరమాత్మ యొక్క యథార్థమైనటువంటి తత్వం ఏమిటి, లేదా జీవన్ముక్తుడి యొక్క యథార్థ తత్వం ఏమిటి, ఆయన యొక్క లక్షణాలు ఏమిటి, ఆయన యొక్క స్వరూప స్వభావాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేసి, ఆ జీవన్ముక్తిని మనం కూడా పొందాలి అనేటువంటి ఒక భావాన్ని మనకు కలిగించడం కోసమని చెప్పి, అటువంటి ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని మనకు కలిగించడం కోసమని పరమాత్మ యొక్క యథార్థమైనటువంటి తత్వాన్ని 8వ మంత్రంలో చెప్పారు. మరి ఆ జీవన్ముక్తిని కనుక అందుకోవాలి అంటే మనం చేయాల్సినటువంటి సాధనలు ఏమిటి అనే విషయాన్ని 9-14 దాకా ఉన్నటువంటి 6 మంత్రాల్లో చెప్పారు. అదే కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, ధ్యాన యోగం అని 4 రకాలైనటువంటి యోగాలను చెప్పారు. కర్మయోగం అనేటువంటిది మనలో ఉన్నటువంటి తమో గుణాన్ని పోగొట్టుకోవటం కోసం చేయాలి. భక్తి యోగం అనేటువంటిది మనలో ఉన్నటువంటి రజోగుణాన్ని పోగొట్టుకోవటం కోసం చేయాలి. ఇక తమోగుణ రజోగుణాలు పోయిన తర్వాత సత్వగుణం మిగులుద్ది. ఆ సత్వగుణంలో మనం జ్ఞానాన్ని అందుకొని జ్ఞాన సాధన చేస్తాం, జ్ఞానాన్ని అందుకుంటాం, ఆత్మజ్ఞానాన్ని అందుకుంటాం. అంతేకాకుండా ఆ జ్ఞాన సాధన అయినటువంటి నిరాకార నిర్గుణోపాసన చేస్తాం. ఈ విధంగా మనకి ఆరు మంత్రాల ద్వారా ఆ విషయాన్ని తెలియజేయటం జరిగింది సాధనని. మరి ధ్యాన సాధన కొనసాగిస్తూ ఉంటే ధ్యానంలో మంచి పట్టు కనుక సాధించినటువంటి సాధకుడు నిర్వికల్ప సమాధిలో ప్రవేశించి తన యొక్క మనస్సును నిర్విషయం చేసుకోవాలి. ఒక్క ఆలోచన లేకుండా భావాతీత స్థితిలో, నిస్సంకల్ప స్థితిలో, నిర్వికల్ప స్థితిలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే ఆ సప్తగుణం అనేటువంటి చివరి సంస్కారపు పొర ఏదైతే ఉందో అది తొలగిపోవాలి. అది ఎలాంటిది అనంటే బంగారం లాంటిది. బంగారం ఎవరికైనా ఆకర్షణ కలిగించేది కనుక దాన్నంత తేలిగ్గా మనం బంగారాన్ని వదులుకోం, అలాగనే సత్వగుణాన్ని కూడా మనం అంత వదులుకోం. కాబట్టి అటువంటి ఆకర్షణీయమైనటువంటి బంగారపు పాత్ర లాంటిదే భగవత్ సాక్షాత్కారానికి అడ్డు వస్తున్నది, ఆ సత్వగుణం అడ్డు వస్తున్నది కనుక దాన్ని తొలగించుకోవాలి. దాన్ని తొలగించుకోవాలంటే ఏం చేయాలి? కనుక మన ఉపాస్య దేవతని అర్థించటం, ప్రార్థించటం తప్ప మనకి రెండవ మార్గం లేదు అనేటువంటి విషయాన్ని మనకి 15వ మంత్రం తెలియజేస్తుంది. మరి 15వ మంత్రంలో మనం ఆ సూర్యభగవాను ఉపాస్య దేవతని, అదిగో మాకున్నటువంటి అడ్డాన్ని తొలగించు, పరమాత్మ సాక్షాత్కారానికి ఏ బంగారపు పాత్ర అడ్డు వచ్చిందో దాన్ని తొలగించు అని ప్రార్థిస్తే అదిగో పరమాత్మ ఆ సూర్యభగవానుడు తన సహస్ర కిరణాలతో ఆ బంగారు పాత్రని అడ్డం తొలగించేశాడు. అంటే తన యొక్క కిరణాల యొక్క ప్రభావంతో మన యొక్క సత్వగుణం కాస్త కరిగిపోయింది. మరి సత్వగుణం కనుక కరిగిపోయినట్లయితే అడ్డం పోయింది కాబట్టి పరమాత్మ దర్శనం మనకు కావాలి. కానీ ఇప్పుడు పరమాత్మ దర్శనం కావటం లేదు. దానికి కారణం ఏమిటనంటే ఆ అడ్డం అయితే తొలగింది కానీ ఇప్పుడు సూర్యకిరణాలు అడ్డొచ్చినాయి. ఆ సూర్యకిరణాలు కనుక ఉంటే మన కళ్ళతోటి మనం అట్లా చూడనే చూడలేం. కాబట్టి అయ్యా నీ కిరణాలను కూడా ఉపసంహరించుకో అని ఆ సూర్యభగవాను ప్రార్థించటం ఈ 16వ మంత్రంలో జరుగుతుంది. ఆ 16వ మంత్రంలో చెప్పినట్టుగా సూర్యభగవానుడు తన యొక్క కిరణాలన్నింటినీ కూడా ఉపసంహరించుకున్నాడు. ఆ కిరణాలు ఉపసంహరించుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఆ పరమాత్మ యొక్క దర్శనం అవుతుంది. అయితే ఆ పరమాత్మ ఎలా ఉన్నాడు? ఆయన విశ్వవ్యాపంగా ఉన్నటువంటి వాడు, ఆయన సర్వవ్యాపి. కాబట్టి ఆయన యొక్క దివ్యమైనటువంటి తేజస్సు విశ్వమంతటా వ్యాపించి ఉంది. కాబట్టి అంత వ్యాపించి ఉన్నటువంటి విశ్వరూపాన్ని మనం దర్శించడానికి మన కళ్ళు చాలం. కాబట్టి నీ తేజస్సు మొత్తాన్ని ఒక్క చోటికి చేర్చి నేను నిన్ను దర్శించడానికి వీలుగా ఉండేటట్టుగా అదిగో నీ రూపాన్ని నాకు చూపించవయ్యాని ఆ సూర్యభగవానులో కనిపిస్తున్నటువంటి ఆ పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మకే ఇక్కడ ప్రార్థన చేయటం జరుగుతూ ఉంది. ఆ ప్రార్థన ఆలకించి పరమాత్మ తన యొక్క తేజస్సు మొత్తాన్ని కూడా ఒక్క చోటికి చేర్చాడు. అలా ఎప్పుడైతే చేర్చాడో అప్పుడు పరమాత్మ యొక్క దర్శనం అవుతుంది. అదొక అద్భుతమైనటువంటి దృశ్యం, ఆశ్చర్యకరమైనటువంటి దృశ్యం, ఆనందకరమైనటువంటి దృశ్యం, దివ్య దర్శనం. అయితే ఆ దివ్య దర్శనాన్ని చూస్తూ ఉన్నటువంటి, సాక్షాత్కరించుకుంటున్నటువంటి ఈ సాధకుడు ఏమంటున్నాడు? అదిగదిగో అక్కడ ఉన్నటువంటి పురుషుడు ఎవరో కాదు, ఆ పురుషుడు నేనే, సోహం అని అంటున్నాడు. అంటే అక్కడ ఉన్నటువంటి పరమాత్మ మరెవరో కాదు, నేనే. ఇంతకాలము నేను జీవుణ్ణి అనేటువంటి భావనలో ఉన్నాను, నిజంగా నేను జీవుణ్ణి కాదు, నేను ఆ పరమాత్మని అనేటువంటి అనుభూతిలో అతడు ఉండిపోతున్నాడు. దీంతో ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినటువంటి సాధకుడు జీవన్ముక్తుడయ్యాడు. జీవుడు దేవుడయ్యాడు, నరుడు నారాయణుడయ్యాడు, మానవుడు మాధవుడయ్యాడు. అయినప్పటికీ కూడా అతడు పరమాత్మ స్థానాన్ని అలంకరించినప్పటికీ కూడా, అతడు జీవభావాన్ని వదిలిపెట్టినప్పటికి కూడా, నేను పరమాత్మను అనేటువంటి అనుభూతి కలిగినప్పటికి కూడా, ఈ దేహాన్ని, తన యొక్క దేహాన్ని ఏ ప్రారంభ కర్మలు అనుభవించడం కోసం తెచ్చుకున్నాడో ఆ ప్రారంభ కర్మలు అనుభవించడం ఇంకా పూర్తి కాలేదు కనుక దేహం ఇంకా ఉంది. అయితే దేహం ఉన్నప్పటికీ కూడా దేహంతో ఆయనకి సంబంధం ఉందా అని అంటే దేహంతో ఆయనకి ఏమాత్రం కూడా సంబంధం లేదు. మరైతే ఈ దేహం ఎప్పుడు వదిలిపోతుంది? ఈ దేహాన్ని ఇప్పుడు తాను వదిలిపెట్టాడు, కానీ మన దృష్టిలో దేహం మాత్రం ఇంకా ఉంది. కనుక ఈ దేహం ఎప్పుడు వదిలిపోద్ది? ఎప్పుడైతే తాను అనుభవించవలసినటువంటి ప్రారంభ కర్మలు పూర్తి అయిపోతాయో అదిగో అప్పుడు ఈ దేహం కాస్త వదిలిపోద్ది. అయితే ఆ దేహం ఎలా వదిలిపోద్ది? జీవన్ముక్తులైనటువంటి వాడు దేహాన్ని ఎలా వదిలిపెడతాడు? దేహాన్ని వదిలేటువంటి సమయంలో అతని యొక్క భావం ఎలా ఉంటుంది? భావం అంటే అతను ఏం ఆలోచన చేయడు, అతనికి మనస్సు లేదు కాబట్టి. కానీ అతని యొక్క స్థితి ఎలా ఉంటుందో మనం దాన్ని మన మనస్సుతో ఆలోచించినట్లుగానే మనం తెలుసుకోవాలి గనక మనం ఇంకా మానసికమైనటువంటి స్థితిలో ఉన్నాం గనక. అందుకని అతని యొక్క భావం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని 17వ మంత్రంలో తెలియజెప్తున్నారు. మరి 17వ మంత్రం ఏమిటో చూడండి.